హక్కులు మనకి. అంచేత ఆధ్యాత్మిక జీవితంలో మనం పాలిటిక్స్ తీసుకురావద్దు అసలు. శ్రీ ఎవడి చేతనత్వం అయితే ఈ మూడు స్థితులను ఏకీకృతం చేయగలిగి ఉంటుందో వాడిని గురువు అంటాం. అటువంటి వ్యక్తే ఈ శబ్దాన్ని మీకు ఇస్తే అతను చెప్పింది మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అది నిన్న మీకు చెప్పాను నేను ఒక ఉదాహరణ. గాఢ నిద్రలో ఉన్నాం మనం, నిద్రపోయాం, అబ్బా ఇవాళ చాలా బాగా నిద్రపట్టింది, ఏం చేశారు నిద్రలో తెలీదు, చెప్పలేరు. ఎవరు చెప్పగలడు మీకు మీరు గాఢ నిద్రలో ఏం చేశారు, తను గాఢ నిద్రలో ఏం చేశారు అంటే ఆ స్థితిని దాటిన వాడు చెప్పగలగాలి. ఆ వ్యక్తిని గురువు అంటాం. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ మూడు చేతనత్వాలు అధిగమించగలిగి మీ చేత ఆ నిదర్శనాలు ఇస్తూ ఉండాలి. మన గురు చరిత్రలో మన గురువుల గురించి ఎవరినైతే గురువులని మనం పూజిస్తున్నాం వాళ్ళందరూ కూడా ఈ శక్తిని చూపించారు. రామకృష్ణ పరమహంస ఆ శక్తిని చూపించాడు. మథురాబాబు రాణి రాష్మిణీదేవి యొక్క అల్లుడు, ట్రస్టీ ఆ టెంపుల్ కి రామకృష్ణ పరమహంస జీవిత కాలంలో. కబుర్లు చెప్పుకుంటే బయటకు వస్తున్నారు. మీ కాళికాదేవి సర్వశక్తి మంత్రుడు, కాళికాదేవి అనే ఉద్దేశం కూడా ఈ శక్తికే. జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థని కలిపి ఉండే ఏకాకృతమైన శక్తికే కాళికాదేవి అని పేరు. దేవత మీ ఏదైనా పేరు పెట్టుకోండి, మీ దేవికి ఏం కావాలి హరి? చేత మీ కాళికాదేవికి ఏదైనా చేయగలిగే శక్తి ఉందా? వాట్ నాన్ సెన్స్. సర్వసమర్థుడు అంటేనే అర్థం ఏంటి అంటే ఏమైనా చేయగలడు. అయితే అక్కడ బయటకు వస్తున్నారు వాళ్ళు మెట్లు దిగి నందివర్ధనం చెట్టు, ఆ తెల్ల పూలు ఉంటాయే 5 పెటల్స్ ఉండే ఆ చెట్టు ఉంది అక్కడ, మరి దీనికి ఎర్ర పూలు పూస్తాయా అన్నాడు. రామకృష్ణ పరమహంస అన్న జవాబు ఏంటి అంటే, తల్లికి ఇష్టం అయితే పూస్తుంది, పూస్తుంది అనలే ఆయన. రెండో రోజు ఏ పువ్వునైతే ఆయన ముట్టుకుని ఆ కొమ్మని ముట్టుకుని దీనికి తెలుపు బదులు ఎర్ర పువ్వులు పూస్తాయా అని చెప్పాడు, దానికి ఎర్ర పువ్వులు పూసాయి. రామకృష్ణ పరమహంస దగ్గరికి వణుకుతో వెళ్ళి చెప్పాడు, పూయకపోతే ఆశ్చర్యపడాలి కానీ పూస్తే ఆశ్చర్యం ఏంటుందయ్యా అన్నాడు. ఆశ్చర్యం ఉంది, గురువు సమక్షంలో అద్భుతాలు జరిగితే మీరు ఆశ్చర్యపడకూడదు, దాని మీద పుస్తకాలు రాయకూడదు. నేను లైట్ వేశాను, లైట్ వెలిగింది, వెంతులు వచ్చింది అని పుస్తకం రాస్తావా? వెళ్ళకపోతే పుస్తకం రాయాలి. ఇచ్చేదంటే ఎలక్ట్రిసిటీ పెట్టాం, కరెంట్ వచ్చింది, అయినా లైట్ వెళ్ళలేదు అని పుస్తకం రాయాలి. కానీ మన మూర్ఖత్వం, గురువుల యొక్క చమత్కారాల మీద పుస్తకం రాస్తాం. చమత్కారాలు రాకపోతే వాడు గురువే కాదు, దాని మీద పుస్తకాలు రాయక్కర్లే. ఎప్పుడు పుస్తకాలు రాయాలి అంటే మీరు కూడా ఆ స్థితికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు మీరు ఏవైనా చేసి ఉంటే ఆ ప్రయత్నాలు మిగతా వాళ్ళకు ఉపయోగపడతాయి కనుక మీరు రాయండి. నేను గురువుకు ప్రార్థన చేశాను, జ్వరం తగ్గిపోయింది, తగ్గకపోతే ఆశ్చర్యపడండి, తగ్గితే మీరు అసలు చెప్పకండి. అది నేను మెటాసిన్ వేసుకున్నా జ్వరం తగ్గింది అని పుస్తకాలు రాస్తున్నావా? ఇంతవరకు ఎవరు రాయలే, ఇంకా రాస్తాడేమో. కానీ గురువు గురించి రాస్తాం. మనకి ఆధ్యాత్మికత మర్చిపోయాం మనం. అసలు ఏది ఆధ్యాత్మికత, ఏది ఆధ్యాత్మికత కాదో కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇంచేత ఈ శ్రీ విద్య గురించి ఆ 16 అక్షరం గురించి ఏం రాస్తున్నాడు వినండి. కయే ఈ లహ్రీం హసక హలహ్రీం సకలహ్రీం అని ఇదే పంచదశీ మంత్రము లేక పంచదశాక్షరి మంత్రమగుచున్నదని తెలియవలే. త్రిపుర సుందరి మంత్రమునకు 16 వర్ణములు కలవు. లక్షణావృత్తి చేతను కకారాది వర్ణ పరంపరములైన ఆ వర్ణములను చెప్పునవై ఉన్నవి. ఇందు షోడశీయకు కలకు నిత్యని వచించుట చంద్రకళా సామ్యము వలన ఆ పరాకళ చిదేకరస. ఇప్పుడు విననై చెప్పబడుచున్న కకారాదులకు 15 పంచదశ వర్ణములు సంప్రదాయమును బట్టి తెలియదగినవైనను షోడశ కళాత్మకమగు ఒక్క వర్ణము ప్రధానభూతమై ప్రకృతి భూతమై ఉన్నది. పంచదశీ మంత్రానికి 15 గురు ఋషులు ఉన్నారు, అందులో మన్మధుడొకడు. విష్ణువు ఒకడు, దూర్వాసుడు ఒకడు, అగస్త్యుడు ఒకడు. 15 అక్షరాలు ఇప్పుడు నేను మనం చెప్పుకున్నాం కదా, కయేల హ్రీం, హసక హలహ్రీం, సకల హ్రీం. మీరు రకరకాలుగా మార్చుకోవచ్చు ఈ అక్షరాన్ని ముందు, ఆ అక్షరాన్ని వెనకాతల. దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకోక్కర్లేదు. కానీ వీటిని, ఈ 15 అక్షరాలని రకరకాలుగా మార్చారు, రకరకాలమైనటువంటి ఋషులు ఉన్నారు. కానీ 16వది ఉండే, ఇంతవరకు గుప్తంగా ఉండి దాచబడినటువంటి అక్షరము గురించి చెప్తున్నాడు. షోడశ కళాత్మకముగు ఆ ఒక్క వర్ణము ప్రధానభూతమై, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రకృతి భూతమై. ఎక్కడుందది? ప్రకృతిలో ఉంది. అందుకే నేను మీతో రిపీటెడ్ గా నేను చెప్తున్నాను, నేను అక్షరాలలో మంత్రాలను వెతుక్కోకండి, మీలో ఆ మంత్రాలను వెతుక్కోండి. మీలో ఉండాలి అది. బయట ఉంటే లాభం ఏంటి? గురుత్వాకర్షణ శక్తికి లోన్ అయ్యేటువంటి పదార్థము మీ శరీరంలో ఉంది కనుక మీరు పైనుంచి అలా దూకితే కిందకు వస్తారు. గురుత్వాకర్షణ శక్తికి లోను కానీటువంటి తత్వాలతో మీ శరీరము కనుక తయారు చేయబడి ఉంటే మీరు గెంతుతే ఏమవుతుంది? ఏమవుదు, అలా వెళ్తారు. అంచేత ఆ ప్రకృతి జన్యమైనటువంటి శక్తి, ఆ 16 వర్ణము మీ మీద ప్రభావం చూపించాలి అంటే దానికి సంబంధించినటువంటి పవర్, దానితో యోగము చెందగలిగేటటువంటి, దానితో సంబంధము పెట్టుకోగలిగేటటువంటి శక్తి మీలో ఉండాలి. మామిడి టెంక నాటి కొబ్బరికాయలు రాలేదే అని అవడు అడుగుడు. మర్రి చెట్టు విత్తనం నాటి ఏ చెట్టు వస్తుంది? మర్రి చెట్టే వస్తుంది. అలాగే ప్రకృతి భూతమైనటువంటిది ఆ 16 వర్ణము. అందులో రహస్యం ఏమీ లేదు. కానీ రహస్యం ఏమిటి? ఉపయోగించుకోవటం రహస్యం. గ్రావిటేషన్ అన్నది అందరికీ తెలుసు, రాయి పైకి వేస్తే కిందకి పడుతుంది అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? న్యూటనే కావక్కర్లేవాడు, న్యూటన్ గురించి వినకపోవచ్చు వాడు. గురుత్వాకర్షణ శక్తి ఉన్నది అని తెలియకపోవచ్చు వాడికి, దానికి ఆ పేరు ఉంది అని వాడికి తెలియకపోవచ్చు. కానీ ఏమవుతుంది? ఉపయోగించుకుంటూనే ఉంటాడు వాడు. అలాగే మీరందరూ కూడా, మనం అందరము కూడా, మానవ జాతి మొత్తము కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కేవలము మానవ జాతికే శ్రీ విద్య పొందే హక్కు ఉన్నది. ఇటు దేవతలకి లేదు, ఇటు జంతువులకి లేదు. అది మన అదృష్టం, మన ప్రకృతి, మన స్పెషాలిటీ. అసలు ఎందుకు మానవ జన్మ ఎత్తాలి అని అందరూ కోరుకుంటారు అంటే ఈ శ్రీ విద్య ఉంది కనుకనే. అది ఇక్కడ చెప్పేది ప్రధానభూతమై ప్రకృతి భూతమై ఉన్నది ఈ షోడశీ కళ. గురుముఖము వలనే తెలుసుకునదగినిదైనను, గురువే చెప్పాలి తప్ప ఇంకోళ్ళెవరూ చెప్పటానికి వీలు లేదు. దానిని గూర్చి మేము ప్రతిపాదించకపోయిన ఎడల మా వ్యాఖ్యానం సాపేక్షమగుచున్నది. నేను ఈ పుస్తకంలో 15 అక్షరాల గురించి చెప్పి 16 అక్షరది లోల లక్ష్మీధర దేశకులు చెప్తున్నటువంటి మాటలు. సంస్కృతంలో రాశాడు ఆయన, కానీ తెలుగు చెప్తున్నాం. తెలుగు అంటే సంస్కృతం చదివి నేను తెలుగు చెప్పటం లేదు, సంస్కృతం రాసి దాని తెలుగు ఇక్కడ ఉంది, ఆ తెలుగు నేను చెప్తున్నాను. అంచేత ఆ 16వ కళ గురించి నేను మీకు చెప్పకపోతే ఈ పుస్తకం రాయటమే వేస్ట్ అన్నాడు ఆయన. 16వ కళ ఉంది, గురుముఖత తెలుసుకోవాలి. ఏడా గురువు? ఎక్కడున్నాడా గురువు? ఎలాంటి గురువు కావాలి మనకి? సర్వజ్ఞుడైనటువంటి గురువు కావాలి, సర్వసమర్థుడైనటువంటి గురువు కావాలి, సర్వవ్యాపకుడైనటువంటి గురువు కావాలి. ఏది ఆ గురువు? ఏడి కలియుగంలో? అందుకే అతను చెప్తున్నాడు కదా, నా పరిశ్రమను అర్థం చేసుకునేవాడు ఎవడూ లేడు అని 600 సంవత్సరాల కిందట ఆయన ఘోష పెట్టాడు. ఆ ఘోష ఏనాటికి కూడా కరెక్టే. ఇచ్చారంటే గురువు దగ్గరికి మనం ఆ కంప్లీట్ చేతనత్వాన్ని అర్థం చేసుకోవటానికి వెళ్ళాం. ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఇంగ్లీష్ మాస్టర్ దగ్గరికి వెళ్తాం, ఫిజిక్స్ నేర్చుకోవటానికి ఫిజిక్స్ మాస్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి మాత్రము ఆధ్యాత్మికత నేర్చుకోవటానికి మనము వెళ్ళము. అది మనం చేసేటటువంటి తప్పది. వెళ్ళండి, దానికే ఉంది. ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మందు తీసుకోండి, కానీ మందు తీసుకుంటూ ఆ విద్య నేర్చుకోకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? అందులో సర్వజ్ఞత్వమే, సర్వవ్యాపకత్వమే, ఆయన యొక్క శక్తి మీలో కూడా ఉంది. కానీ అది మీరు నేర్చుకోరు, చేయదు, చెప్పకూడదు అని ఉంది. శిష్యులకే ఉపదేశింపదగినది, అన్యులకు కూడదని చెప్పకూడదు. ఎవరు నా గ్రంథమును చూచి ఆ కళను నిరుంగుదురో వారు మా శిష్యులే ఎగుదురని మా అనుగ్రహము. నా ఛాలెంజ్ అన్నాడు ఆయన. మీరు పుస్తకం చదివారు, ఆ షోడశీ విద్య గురించి మీరు అర్థం చేసుకున్నారు, నా బాధ్యత మిమ్మల్ని తీసుకెళ్తానికి అన్నాడు. ఎందుకంత దమ్ముంది అంటే సర్వవ్యాపకుడు కనుక, ఆ స్థితికి చేరుకున్నాడు కనుక. మినిస్టర్, అందుకే నేను చెప్పాను, నేను ఇది మీకు గురువు ఎవరు అంటే ఈయన. ఈయన చెప్తున్నాడు, నేను ఓపెన్ గా చెప్తున్నాను, నేను డైరెక్ట్ గా డిక్లేర్ చేస్తున్నాను. నేను అయ్యా పాదనందనము పాదమును పట్టుకొనుట హస్తమస్తక సంయోగములోనగు అంగకలాపములు శిష్యుని ధర్మములు కదా, అట్టివి లేనప్పుడు వారు మీకెట్లు శిష్యులగుదురు అని అడుగుతారేమో. శిష్యుడు కదా, వాడు మీ కాడు పట్టుకోవాలి కదా, మీ చెయ్యి ఆయన శిష్యుడు తల మీద ఉండాలి కదా. నువ్వు ఇప్పుడు 600 సంవత్సరాల కిందట ఉంటివే, నీ పుస్తకం చదివిన వాళ్ళందరికీ నా శిష్యులే అంటున్నావు. ఎలా జరుగుతున్నది? మళ్ళా ఆయనే ఆయనకు తెలుసు కదా, మనం అద్భుతమైనటువంటి ప్రశ్నలు వేస్తాం. మనం ఎందుకు వేస్తాం అంటే తగ్గొట్టడానికి. ఆయన చెప్పాడు కదా నేను నీ గురువునని, మళ్ళా ఇందుకు ఈ ప్రశ్న. తెలుసు పాపం ఆయనకి ఎలాంటి శిష్యులు వస్తారు అని. సత్యమే, మా గ్రంథమును చూచి షోడశీ కళాస్వరూపమును ఇతరులకు గురువుల వలన తెలుసుకున్నవారు మాకు శిష్యులు కాకపోదురుగాక. ఆవేదన చూడండి అక్కడ. మీరు ఆ సర్వజ్ఞత్వము ఆ సర్వాంతర్యామిత్వం ఉన్నటువంటి ఒక తండ్రి ఒక తల్లి ఎంత ఆవేదన చెందుతుందో. నన్ను నువ్వు గురువు అని ఒప్పుకోకపోతే ఓకే, నేనేం చేస్తానన్నాడు. నేను ఇంకో గురువుని పట్టుకుంటాను, వాడు నా తల మీద చేయి పెట్టి ముట్టిగా ముట్టాలి టకటకటక, ఎంత పెద్ద బుట్టి కడితే అంత పెద్ద గురువు ఆయన అని మేము నమ్ముతాం అనుకోవచ్చు. దానికి ఉంది రకరకాల, మీరు గురువుని అంచనా వేసుకోవటానికి మన స్కేల్ ఉపయోగిస్తాం. మీ స్కేల్ గురువుని ఎలా అంచనా వేస్తాయి? మీరు గురువుని అంచనా వేయగలిగితే మీరేమయ్యారు? గురువుకి గురువు అయ్యారు. మరి గురువుకి గురువు అయితే వాళ్ళు నాకు శిష్యులు ఎలా అవుతారన్నాడు ఆయన. ఆ మాటలలో చాలా పదును ఉంటుంది, గురువులు రాసేటటువంటి మాటలలో. మా గ్రంథమును చూచి షోడశ కళా స్వరూపమును, అంటే నా పుస్తకాన్ని చూశారు. నేను చెప్పానయ్యా నువ్వు గాభరా పడకు, నేను నీకు గురువుని అని చెప్పాను. నేను ఇతరులకు గురువుల వలన తెలుసుకున్నవారు మాకు శిష్యులు కాకపోవుదురుగాక. ఎవరు గురుముఖను కూడా తెలుసుకొనుకున్నారు వారలకు ఉపదేశము సంభావ్యమే కాదు. గురువు చెప్పాడు శ్రేయం అనేది నిత్య సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి నిత్య కళ అని. అంటే ఏమరు నేను అంచేత గురుముఖత మీరు నేర్చుకున్నా మీకు రాదు, ఇంకా వాళ్ళకి నేనెక్కడ శిష్య గురువుత్వం ఇస్తాను? నేను బంధం పెట్టేస్తున్నాను బాబు, మీరు నాకు శిష్యులు కాదు. కానీ ఎవరు మాకు గురువులు అని జిజ్ఞాస ఉదయించునో, నాకు ఈ జ్ఞానం కావాలి, శ్రీరుజ కావాలి, నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరే అని మీరు బాధపడుతున్నారా? అలాంటి జిజ్ఞాస మీ మనస్సులో ఉందా? అట్టివారులకు ఆ జిజ్ఞాసులకు ఈ వర్తమాన కాలమున వర్తించు వారికి, అంటే ఆయన బతుకున్నటువంటి కాలంలో, మరియు ఇక మీద భవిష్యత్ కాలమున, భవిష్యత్ కాలం ఇరువాలుగా భవిష్యత్ కాలమున వర్తింపు బోవు వారులకు మేమే గురువులమని వారి యందు మేము అనుగ్రహము కనపరుచుతున్నాము. బ్లాంక్ చెక్ నేను ఇస్తున్నానయ్యా, నువ్వు క్యాష్ చేసుకుంటే క్యాష్ చేసుకో, లేకపోతే లేదు. అందుకని నిన్న ఇది చెప్పాను నేను, మీరు ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఈ స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు ఆయన్ని తలుచుకోండి, కనిపిస్తాడు ఆయన. శ్రీ విద్య చాలా తమాషా అయిన విద్య. ఈ శుద్ధి సాయి దగ్గర నుంచి గురు పరంపరంతా కూడా శ్రీ విద్యోపాసకులే. శ్రీ విద్య లేనటువంటి గురువు భారతదేశంలో లేడు, నాశనం అయిపోయిందా? లేకపోతే అసలు మీకు ఆ టెక్నిక్స్ తెలియవు. ఆ గురువులు చేసేటటువంటి సర్వజ్ఞత్వం కానీ సర్వవ్యాపకత్వం కానీ, దాన్నే శ్రీ విద్య అని పేరు. ఇచ్చేత మీకు గాభరాగా ఉందా? శ్రీ విద్య అద్భుతమైనటువంటి విద్య, మాకు గురువులు లేరు, ఇంతకంటే పెద్ద గురువు మీకు ఎక్కడ లభిస్తాడు? మీకు యుగ యుగాలుగా ఇంకా పోవాయి. అసలు నేను చెప్తున్నా కదా, మీకు జిజ్ఞాస ఉందా, నీకు గురువు కావాలా, చేసుకో. మార్గదర్శకం ఇచ్చే బాధ్యత ఎవరిది? ఇంకా నేను తీసుకుంటున్నానన్నాడు ఆయన, ఇంకా మీకెందుకు గందరగోళం? ఇది మనకి అథారిటీ. ఈ అథారిటీ నుంచి మనము ఒక్కసారి దత్తశాసనామానికి వెళ్దాం. ఇంచేత ఈ అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ దత్తుల దగ్గర నుంచి వస్తుంది. మళ్ళా శ్రీవిద్య నుంచి దత్త సాంప్రదాయానికి వెళ్ళాం. కంగారేం పడకండి, దానికి పేర్లు వేరే వేరే. మూడు తలకాయలు ఉన్నటువంటి గురువు కదా దత్తుడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థను దాటి ఉన్నటువంటి చేతనత్వాన్నే దత్త అంటాం మనం. ఆ చేతనత్వమే ఈ లక్ష్మీధర దేశికులు. కనుక ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నటువంటి దత్త సహస్రనామము ఆయన పరంగా చదువుకుందాం మనం. ఇవాళ మన గురువుని శ్రీవిద్య త్రిపుర సుందరీ దేవి సమక్షంలో ఏ శక్తి అయితే ఆ మంత్రం వల్ల పలుకుతుందో అక్కడ కూర్చుని మనం చదువుకుంటున్నాం. ఈ సహస్రనామాన్ని చదివేటప్పుడు ప్రతి పేరు ఆ గురువు యొక్క శక్తిని తెలుపుతూ ఉంటుంది. అర్థం చేసుకోండి, వృత్తిని ఆశామాషగా చదవకండి. ఏమీ తొందర లేదు, పరిగెట్టి వెళ్ళిపోక్కర్లే. మనం ఇక్కడే కూర్చుంటాం, అక్కడ కూర్చుని ఏదో కూర్చునేది ఇక్కడే కూర్చుని మనం చదువుకుందాం. ప్రతి మాటని జాగ్రత్తగా వినండి. మధ్య మధ్యన అవసరమైనప్పుడు, వీలున్నప్పుడు, టైం ఉన్నప్పుడు దాన్ని వివరణ చేస్తూ ఉంటాను. కానీ ఆ మాటలే మీకు అర్థాలు తెలుస్తూ ఉంటాయి. అస్య శ్రీమద్దత్తాత్రేయ సహస్రనామకస్య తు ఋషి బ్రహ్మా వినిర్దిష్టో అనుష్టుప్ ఛంద ప్రకీర్తితం దత్తాత్రేయో అస్య దేవత దత్తాత్రేయాత్మతారకం దాకారం రేఫ సంయుక్తం దత్తబీజముదాహృతం ద్రామిత్యాదివిత్రిభిః ప్రోక్తం బీజం శక్తిశ్చ కీలకం షడ్దీర్భూ బీజ సంయుక్తైః షడంగన్యాసైరితః పీతాంబరాలంకృత పృష్ఠభాగం భస్మావగుంఠా మలరుక్మదేహం విద్యుత్ప్రభా పింగజటాభిరామం శ్రీదత్త యోగీశ అహం భజామి. ఇక్కడ గురువు దగ్గరికి వెళ్ళేటటువంటి బీజమంత్రాన్ని చెప్పాడు. ఆ బీజమంత్రము మనము దత్త నమస్కారాలు చేస్తున్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ద్రామ్ సాధనగా మీకు 6 సార్లు రోజుకి కనీసం చేసుకోమని ఒక సాధన ఇచ్చాను నేను. ముందుకి 100 సార్లు, వెనక్కి 25 సార్లు. అది కూడా ఈ గురు బీజమే ద్రామ్. ఈ బీజాన్ని అర్థం చేసుకోండి మీరు. రామ్ శక్తి తెలుసు మీకు. రామ్ అనేటటువంటి అగ్నిబీజం గురించి తెలుసు. ఆ అగ్నిబీజము ఎలా ఆదర్శయుక్తంగా జీవిస్తుందో తెలిపేదే రామాయణము, రాముడు. ఈ రామతత్వము మనలో అభివృద్ధి చెందాలి అంటే మన యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అభివృద్ధి చెందాలి, డెవలప్ అవ్వాలి. అవి ఎలా డెవలప్ అవుతాయన్న దానికి కూడా ఒక కథ నేను మీకు తరచు చెప్తూ ఉంటాను. ఆ కథ రామ్ అనేటటువంటి బీజమంత్రము కలిపితే ద్రామ్ అవుతుంది. ఏంటా కథ? బ్రహ్మదేవుడి దగ్గరికి 3 వెళ్లారు రిప్రజెంటేటివ్స్, రాక్షసుల రిప్రజెంటేటివ్, మనుష్యుల రిప్రజెంటేటివ్, దేవతల రిప్రజెంటేటివ్. ఇది మనిషి యొక్క 3 తలకాయలు అనుకోవచ్చు. దత్తాత్రేయుడికి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా 3 తలకాయలు ఎలా ఉన్నాయో ప్రతి మనిషిలోనూ కూడా 3 తలకాయలు ఉన్నాయి. ఒక్కొక్కసారి వాడిలో రాక్షసత్వం విజృంభిస్తూ ఉంటుంది, ఒకసారి వాడు సాధారణ మానవుడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఒకసారి వాడు దేవతలలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ రిప్రజెంటేటివ్స్ 3 వెళ్ళారు బ్రహ్మ దగ్గరికి. ఆయన తపస్సులో చాలా బిజీ మ్యాన్. ఆయనకి అసలు సృష్టి అలా నిరంతరం చేస్తూనే ఉండాలి కదా, ఆయన ఊపిరి పీల్చుకోవడానికి టైం ఉండాలి. అందుకే పాపం ఆయనకి దేవాలయం కట్టం మనం. ఎందుకంటే మీరు దేవాలయాలు కట్టి బ్రహ్మ సహస్రనామ స్తోత్రం చదివితే అది వినే టైం లేదు ఆయనకి. ముందు అసలు ఆ వాడికి మన ఎప్లికేషన్స్ వినే టైం ఉండాలి కదా అని చెప్పి బ్రహ్మకి గుడి కట్టాం మనం. టైం లేదు, హీఈస్ వెరీ వెరీ బిజీ. ఈ 14 బోనాలను నిరంతరం అలా సృష్టి కార్యంలో నిమగ్నమైన వాడు పాపం మన అప్లికేషన్ ఏం చూస్తాడు. వీళ్ళు ముగ్గురు వెళ్ళారు, ముగ్గురు రిప్రజెంటేటివ్స్ చూడలేవు వీళ్ళ వైపు. 20,000 సంవత్సరాలు 30,000 సంవత్సరాలు చాలా ఓపిక్ గా ఉన్నారు మరి మంచి రిప్రజెంటేటివ్స్ వాళ్ళు. హంగర్ స్ట్రైక్ అది ఏం చేయలే, ఎప్పుడు బ్రహ్మ కళ్ళు తెరుస్తాడా, ఎప్పుడు మా వైపు చూస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటే ఒక్కసారి మధ్యాహ్నం ఒకసారి ఒళ్ళు గుచ్చుకున్నట్టున్నాడు. పని చేసి చేసి అప్పుడు చూశాడు, చూస్తే వీడు కనిపించారు. అంటే ఏం లేదు, ఉపదేశం కావాలన్నాడు. దా అని మళ్ళా సృష్టి కార్యంలో నిమగ్నం అయిపోయాడు. వీళ్ళు ఇద్దరు ఉపేసి వచ్చేసారు. ఇంకా వాళ్ళల్లో వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకున్నారు, దా అంటే ఏమిటి. దేవతలు అన్నారు దా అంటే దమము, దమనము. ఇంకేంటే దేవతలకు ఇంద్రియ నిగ్రహంతో పల్లె ఎలానే చేసేసుకోవచ్చు వాళ్ళు. దేకని కొంచెం భోగ శరీరం అంటాం వాటిని. ఇంచేత మనకంటే ఏంటంటే కడుపు నిండగానే ఇంకా తినలేము. కానీ అగ్నిదేవుడికి కడుపు నిండటం అంటూ ఉండదు. మీరు మీ ఓపిక మీరు పెడుతూ ఉంటే తింటూ ఉంటాడు. అంచేత దేవతాశక్తులకి కావాల్సింది ఏంటి అంటే కంట్రోల్, ఇంద్రియాల కంట్రోల్, దమనము. మానవులకి దానము. మనం ప్రొక్యూర్ చేసుకుంటాం, బ్యాంకులో అకౌంట్ వేసుకుంటాం తప్ప ఇంకోళ్ళకి ఇచ్చేటటువంటి గుణం లేదు. అంచేత మనకేం చెప్పాడు బ్రహ్మదేవుడు అంటే దానం చేయమని చెప్పాడు. రాక్షసులు కూర్చున్నారు, దయ లేదు మనకి, చాగుటేస్తూ ఉంటా ఎవరిని పడితే వాళ్ళని. అంచేత దయ చేత ఈ 3 లక్షణాలు రామతత్వంలో వెళ్ళటానికి కావలసిన వాడు డెవలప్ చేసుకోవటానికి ఈ దకారాన్ని రామ్తో కలిపితే ద్రామ్ అవుతుంది. అంచేత ఈసారి ఆ దత్తబీజ మంత్రాన్ని అర్థం చేసుకుని చేయండి. ద్రామ్ అంటల్లో మన ఉద్దేశం ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి, దానం చేసేటటువంటి గుణం ఉండాలి, దయ ఉండాలి. అది ఇక్కడ వాళ్ళు చెప్పింది. ద్రామ్ ఇత్యాది త్రిభుత్ ప్రోక్తం. 3 సార్లు దా ఎందుకు వస్తుంది అంటే దానము, దమనము, దయ. ఈ 3 లక్షణాలు మీరు సాధకులుగా ఎవరైతే ప్రోతి చేసుకోగలుగుతారో వాళ్ళకి మాత్రమే గురువు అనుగ్రహం లభిస్తుంది అన్నది కూడా మీ మనసులో ఉంచుకోండి. ఇంకా మొదలు పెడదాం. ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క అక్షరాన్ని అంటే మంత్రం శబ్దము ఒక్కొక్క మహామంత్రంగా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోండి. మొదటి శ్లోకాన్ని 4 భాగాలు చేసి చెప్తాను నేను మీకు. ఏంటా 4 భాగాలు? గురుత్వం యొక్క 4 భాగాలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇవి గాయత్రి యొక్క 3 పాదాలు, 3, 8, 24. అనుష్టుప్ ఛందస్సులో ఉంది ఇక్కడ. మొదటి శ్లోకంలోని ఋషి బ్రహ్మ, ఇందాకనే చెప్పాను కదా బ్రహ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళు, అంచేత దీనికి ఋషి ఎవడు అంటే బ్రహ్మ. 2వ లైన్ చూడండి, మొదటి శ్లోకంలో 2వ లైన్ ఋషిరు బ్రహ్మ, బ్రహ్మ చెప్పాడు ఇది, ఇది మీరు నేర్చుకోండి అని. అనుష్టుప్ ఛంద, అనుష్టుప్ ఛందస్సులో చెప్పబడి ఉంది. నిన్ను చెప్పాను కదా మీకు అనుష్టుప్ ఛందస్ అంటే ఏంటి, దాని గొప్పతనం మీరు అర్థం చేసుకోండి. రామతత్వానికి మీరు వెళ్ళగలిగితే, వెళ్ళగలగటానికి కావలసినటువంటి జీవిత విధానము అనుష్టుప్ ఛందస్సు. అంచేతే మన పురాణాలు కానీ, మన ఉపనిషత్తులు కానీ, మన స్తోత్రాలు కానీ అన్ని అనుష్టుప్ ఛందస్సులోనే ఉంటాయి. అనుష్టుప్ ఛందస్సులో ఉండటానికి కారణం ఏంటంటే అది ఆ లక్ష్యం గనక. ఆ స్తోత్రాన్ని రాసిన వాడు మన ఎక్కడికి తీసుకువెళ్ళదలుచుకున్నాడో ఆ ఛందస్సులో రాస్తాడు. శ్రీ విద్య యొక్క ఛందస్సు సౌందర్యలో శంకరాచార్యులు వారి ఎక్స్పెరిమెంట్, అది అద్భుతమైనటువంటి ఛందస్సులో రాశాడు అది. అది తర్వాత డిస్కస్ చేసుకున్నాం. కానీ నిన్న మీకు చెప్పాను నేను, అనుష్టుప్ ఛందస్సు మీరు చదువుతున్నప్పుడు గుడ్డిగా చదవకండి. మొదటి 8 అక్షరాలు జాగ్రత్త అవస్థకు సంబంధించినవి. దత్తాత్రేయో మహాయోగి, 8 అక్షరాలు అయ్యాయి కదా. ఈ 8 అక్షరాలు జాగ్రత్త అవస్థకు సంబంధించినటువంటి మీ సాధన ఎలా ఉండాలో చెప్తోంది. యోగీశ్చామర ప్రభు సుషరిగత్తు, దేవతాలోకం. యోగీశ, యోగంలో ఈశత్వాన్ని పొందితే, మహాయోగి అయ్యాడు కదా భౌతిక జగత్తులో, వాడు సూక్ష్మ జగత్తులోకి వెళ్తే ఏమవుతాడు, యోగీశ, యోగీశుడవుతాడు. మరి యోగీశుడు అవుతే ఏమవుతాడని వాడు అమర ప్రభువు, దేవతలకి కూడా ప్రభు. అందుకే ప్రతి గురువుకి దేవతలు వశం అవుతారు తప్ప దేవతలకి గురువు నమస్కారం పెట్టడు. వెంకయ్య స్వామి పోయా వెళ్తాడు నెల్లూరులో, ఆయన ఏంటది గుడి నెల్లూరులో అమ్మా రంగనాయకులు, ఇంకోటి ఏదో ఉంది రాజా, సరే రంగనాయకుల స్వామి గుడి ఉంది కదా వెళ్ళేవాడు, నోటి వచ్చిన తిట్లు తిట్టేవాడు. ఏమయ్యా నేను చెప్తే చేయవా నువ్వు, అది అక్కడ వెళ్ళి తిట్టేవాడు. నేను చెప్పాను కదా నీకు చేయరా, నేను పంపించాను కదా ఫలానా వాడిని, నువ్వు వినవు తిట్టేవాడు. మనం నౌకరు వాడిని తిడతామే దమ్ము. ఇంచేత యోగేశ అమర ప్రభువు, దేవతలకి శక్తి. ఆ అధిష్ఠిత ఛందస్సు మీరు అర్థం చేసుకుంటే ఒక శ్లోకం చాలు మీ జీవితాన్ని మార్చేయటానికి ఉపయోగించుకుంటే. మరి మూడో ఛందస్సు ఏం చెప్పాలి, నిద్రాస్థితి గురించి చెప్తుంది. మునే దిగంబరో బాలు, ఎంత గొప్పవాడైనా నిద్రలో ఎలా ఉంటాడు, చిన్నపిల్లవాళ్ళలాగే ఉంటాడు. చిన్నపిల్లవాళ్ళని మీరు ఇలా తీసే ఏం చేసినా వాడు ఏమైనా అంటాడా, రాజుగారు కాలు ఇలా అడ్డం పెట్టుకున్నారు మామూలుగా అయితే మీరు ఏం చేస్తారు, పక్క నుంచి వెళ్తారు. బాగా గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, మీరు కాలు దాటి వెళ్ళిపోతే ఏమంటాడు రాజు బాలు, మునే గాఢ నిద్రలో ఉన్నవాడు మాట్లాడలేడు, మాట్లాడేదంటే వాడు నిద్రలో లేడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా ఎగ్జాంపుల్, నేను మా కాలేజీ యూనివర్సిటీ చదువుతున్నప్పుడు హాస్టల్కి వెళ్ళాను, హాస్టల్కి వెళ్తే మా రూమ్ అయితే దుప్పటి వేసుకుని పడుకున్నాడు. ఏమయ్యా నిద్రపోతున్నావా అన్నాను, అవును నువ్వు అన్నాడు. బల నవ్వచ్చురా. ఒక్కొక్కసారి కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే చెప్తే దాన్ని ఆనందం ఉండదు, నేను అడగటం అలాగే ఉంది, ఒక చెప్పటం అలాగే చెప్పాడు, అవునయ్యా నిద్రపోతున్నా అన్నాడు. ముని గాఢ నిద్రలో ఉన్నవాడు, ముని మౌనంగా ఉంటాడు, ఇంకా మాట్లాడేవాడు. దిగంబరో బట్టలు వేసుకున్నా ఒకటే, వాడు వేసుకోకపోయినా ఒకటే, గాఢ నిద్రలో ఉన్నవాడు. మామూలుగా అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు డ్రెస్ క్రీజులు అవి జాగ్రత్తగా ఉన్నాయా లేదా. పడుకున్నవాడు ఏం చేసుకుంటాడు పట్టించుకోడు. ముని దిగంబరో బాలు, గాఢ నిద్రాస్థితి గురించి చెప్తున్నాడు అక్కడ. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం, శ్రీ విద్యలోకి వెళ్ళాలి. చతుర్థ చలనము తురింగ స్థితి గురించి చెప్పేటటువంటి చలనం ఇది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మాయాముక్తో మదాపహ, మాయాముక్తుడవుతాడు. నిద్ర కూడా మాయ వల్లే, అజ్ఞానం వల్లే వస్తుంది నిద్ర, దాన్ని కూడా వాడు దాటేస్తాడు. ఇచ్చట ఈ అనుష్ఠిత ఛందస్సు మీరు అర్థం చేసుకోగలిగితే, దాన్ని బ్రేక్ చేసుకోగలిగితే, నాలుగు రకాలుగా బ్రేక్ చేసుకోవచ్చు. అందుకని 4 8 32 అర్థమైంది కదా. ఇంకా అలాగే మిగతా కూడా మీరు యూజ్ చేసుకోండి, ఇలాగే డివైడ్ చేసుకోవటం. మొదటి 4 జాగ్రత్త అవస్థ, తర్వాత 8 జాగ్రత్త అవస్థలో మొదటి 4 దత్తాత్రేయో, నిన్న మీకు చెప్పాను కదా, 3 స్థితులు దాటినట్టు మీరు బిహేవ్ చేయాలి. మహాయోగి యోగ విద్యను ప్రాక్టీస్లో చేసుకోండి. ఏ యోగ విద్యను, మహాస్థితికి వెళ్ళేటటువంటి యోగ విద్యను. మహాయోగి అంటే గొప్ప యోగి అని కాదు, యోగమే కానీ ఏ స్థితికి వెళ్ళేటటువంటి యోగము, భూర్భువ స్వహ వద్దు మనకి, దానిపైన ఉన్నటువంటి యోగము ప్రాక్టీస్ చేయండి. ఇంకా అలాగే అన్ని వస్తాయి దీని మీద కమెంటరీలు, విడమర్చి ఆ పదాలు 8 8 విడగొట్టి చదువుతాను కనుక మీకు అర్థమవుతూ ఉంటాయి. నేను చెప్పాక చెప్తూ ఉండండి, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉండదు. అవధూతో మహానాథ, శంకరో అమరవల్లభ, మహాదేవశ్చాదిదేవ, పురాణ ప్రభురీశ్వర, సత్వకృత్ తత్వభృద్భావ, సత్తాత్మా సత్వసాగర, సత్వవిత్ సత్వసాక్షీ చ, సప్తసాధ్యో అమరాధిప, భూతకృద్ భూతభృశ్చైవ, భూతాత్మా భూతసంభవ, భూతభావశ్చ భావశ్చ, భూతవిద్ భూతకారణం, భూతసాక్షి ప్రభూతిశ్చ, భూతానాం పరమాంగతి, భూతసంగ విహీనాత్మా, భూతాత్మ భూత శంకర భూతనాథో మహానాథ చాదునాథో మహేశ్వర సర్వభూత నివాసాత్మ భూతస తాపనాశన సర్వాత్మా సర్వభూత్ సర్వ సర్వజ్ఞ సర్వనిర్ణయ సర్వసాక్షి బృహద్భాను సర్వవిత్ సర్వమంగళం శాంతసత్య సమపూర్ణో ఏకాకీ కమలాపతి రామో రామప్రియశ్చైవ.